అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్యామల బ్రహ్మానందరెడ్డి. నంబూరు గ్రామం, పెదకాకాని మండలం, గుంటూరు జిల్లా. ఈ భూసార పరిరక్షణ కోసం ఉద్దేశించినటువంటి పిఎం ప్రోగ్రాంలో భాగంగా 91.2 నాగార్జున యూనివర్సిటీ రేడియో విజయవాడ సమర్పిస్తున్నటువంటి ప్రభుత్వ ఎరువులు, యంత్రత్వ శాఖ మరియు రామగుండం ఫర్టిలైజర్స్ మరియు కెమికల్స్ లిమిటెడ్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో నేను మాట్లాడుతున్నాను. మొట్టమొదటిసారిగా మాదంతా నంబూరు గ్రామం అంతా ఉరి పైరును పండించేటువంటి రైతులు అండి. మేము పూర్వం ఈ ఊరినంతా కాలువ సాగుతూ తయారు చే రాగానే నీళ్లు రాగానే నారుమళ్ళు పోసుకోవటం, ఆ నారుమళ్ళు పెంచుకొని తర్వాత పొలాన్ని దమ్ము చేసుకొని దాంట్లో నాట్లు వేసుకొని వరి సాగు చేసే విధానం ఉండేదండి. తర్వాత ఇప్పుడు మారిన కాలం పరిస్థితుల ప్రకారం వర్షాధారంగా నీళ్లు తక్కువగా ఉన్న ప్రాజెక్టులు ఉండేవి కాబట్టి ఈ డైరెక్ట్ షోయింగ్ అనేటువంటి కొత్త విధానం ద్వారా వరిని సాగు చేస్తున్నాము. దాదాపు మే జూన్ నెలలో పొలాన్ని చక్కగా చదును చేసుకొని వర్షం పడే రోజులు దగ్గర పడి అన్నప్పుడు ఆ దాంట్లో మనం ఈ ట్రాక్టర్ ద్వారా డైరెక్ట్గా వరి విత్తనాలను పెట్టేసుకొని దాన్ని మళ్ళీ గుంటతో విత్తనం కనపడకుండా బూట్ చేసి దాని మీద కలుపు పట్టకుండాటువంటి ఒక రకమైనటువంటి మందులు కొట్టేసి చక్కగా వ్యవసాయం చేయటం, తదుపరి మరి 35-40 రోజులు ఆ ప్రాంతంలో కలుపు పట్టకుండా ఉండేందుకు కలుపు మందులు, తదనంతరం అవసరమైనప్పుడు ఎరువులు పురుగు మందులతో చక్కగా వ్యవసాయం చేసుకుంటూ తర్వాత వీటన్నిటినీ కూడా మళ్ళీ కోతలకు వచ్చే టైంలో ఆ వరిని కొయ్యడానికి అంతా హార్వెస్టింగ్ యంత్రాలతో తక్కువ రేట్లోనే అంతా కట్ చేసుకొని ఆ మామూలుగా వరి ధాన్యాన్ని మొత్తం ఇళ్ళకి చేసుకోవటం, అవసరమైనప్పుడు ఆరబెట్టుకొని నిల్వ పెట్టుకోవటం, అవసరం కొంచెం రేటు గిట్టుబాటు ధరగా ఉన్నప్పుడు అమ్ముకోవటం జరుగుతుందండి. దీనికి ప్రధానంగా మేము అంతా ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే ఇంకా మంచి మేలైనటువంటి వరి రకం విత్తనాలు కానీ పురుగు మందులు కానీ మరి మద్దతు ధరలు కానీ అలాంటివి వేస్తే ఇంకా మేము ఎంతో శ్రద్ధగా వ్యవసాయం చేసి అధిక దిగుబడులతో పాటు మరి మంచి నాణ్యమైనటువంటి వరి పంటను తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడంతా వ్యవసాయకం అంతా రసాయన ఎరువులు క్రిమి సంహారక మందులు లేని పండని పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే మరి తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేసుకుంటూ ఈ అధిక దిగుబడి సాధించాలంటే ఏం చేయాలి అనేది మన ఈ రైతు శాస్త్రవేత్తల వాళ్ళ సలహాలు సంప్రదింపులతో చేసుకుంటూ ఒక్కసారిగా మనం అభివృద్ధి సాధించకపోయినా ముందు తరానికైనటువంటి నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించే దిశగా మనం కృషి చేస్తూ మరి మంచి శాస్త్రవేత్తల సలహాలు సంప్రదింపులు తీసుకుంటూ ఏ విధానంలో మనం ఈ రసాయనిక ఎరువుల్ని పురుగు మందుల్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉందో వాళ్ళ సలహాలు సంప్రదింపులు తీసుకుంటూ చక్కటి వ్యవసాయం చేసుకుంటే చాలా బాగుంటుందని మా ఉద్దేశం. అలాగే మేము కొన్ని సంవత్సరాల పాటు ఈ వరి తదనంతరం మొక్కజొన్న సాగు చేసేవాళ్ళం. అప్పుడే మొట్టమొదటి అంటే 2001-2000 ఆ ప్రాంతంలో జీరో టిల్లింగ్ విధానం వచ్చింది. దాంట్లో వరి మాగాళ్ళలో ఎలాంటి ఇక దుక్కి దున్నకుండా ఏమి లేకుండా డైరెక్ట్గా మనుషులతో ఒక రకమైనటువంటి నాటుతో బెజ్జాలు వేసుకుంటూ దాంట్లో విత్తనాలు వేసుకుంటూ మళ్ళీ దాని మీద కలుపు ముట్టకుండా కలుపు మందులు కొట్టుకొని మంచి దిగుబడులు 40-45 బస్తాల దిగుబడులు కూడా సాధించినటువంటి రోజులు అయ్యి మరి తర్వాత అది మాకు అదే కంటిన్యూ చే మంచి ఆదాయంగా ఉంది. ఆ 10 సంవత్సరాలు రైతు మంచి లాభసాటిగా ఉన్నాం. తర్వాత అదే కంటిన్యూ చేద్దామంటే మరి వర్షాధారం వల్ల ఈ నదుల్లో నీళ్లు లేకపోవటం, మరి సరైనటువంటి నీళ్లు లేనప్పుడు నీళ్లు లేని మొక్కదన్న 2-3 తడులు లేని పండదు. అలాంటి దాన్ని వదిలేసి తర్వాత ఇప్పుడు ఈ వరి కోతలు అయిపోయినాక ఈ గడ్డినంతా కాల్చేసి మళ్ళీ ఆ జీరో టిల్లింగ్ అంటే అదే దాని మీద ఈ ట్రాక్టర్ గురితో చక్కగా పెసర విత్తనాలు పెట్టుకోవటం, మళ్ళీ దాన్ని కనపడకుండా బద్ద అది తోలేసి గుంటకు తోలేసి కప్పి పెట్టి ములిసినాక ఎలాంటి తడి ఇవ్వకుండా అదే నిమ్ముతో ఎకరానికి 5 క్వింటాలు 6 క్వింటాల దిగుబడి దాకా తెచ్చుకునే స్థితికి వచ్చాము. ఈ తర్వాత అది 90 రోజులు పైరండి 80-85 రోజుల్లో దాన్ని చక్కగా హార్వెస్ట్ చేయగానే మళ్ళీ కోత యంత్రాలతోనే హార్వెస్ట్ చేసుకోవటం, ఆ వచ్చిన దాన్ని ఆ పెసరల్ని ఒక రెండు రోజులు మూడు రోజులు అక్కడ చాలలో బాగా డ్రై అయ్యేటట్టు ఎండబెట్టుకుని తెచ్చి మనం జల్లులు పోసుకొని అవసరమైనప్పుడు మార్కెట్కి అమ్ముకోవడం అవసరం లేదని నిలబెట్టుకోవడం చేస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా మేము ఈ విధానంలో మేము అనుకునేది ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలంటే మొట్టమొదటగా గవర్నమెంట్ నుంచి మంచి యంత్రగారు అంటే ఇప్పుడు మేము ఉరి కోసినాక ఈ ఉరి ఈ గడ్డినంతా తగలబెట్టేసి వాతావరణం కాలుష్యం చేస్తున్నాము, మాకు ఇది పైరు పెట్టుకోవడానికి అదంతా అడ్డుగా ఉంది కాబట్టి దాన్ని తొలగించుకోవడానికి తగలబెట్టేస్తున్నాం. అయితే మా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం దాన్ని తగలబెట్టకుండా మేము దీన్ని సాగు చేసే స్థితి లేదు, ఎందుకంటే అదంతా అడ్డం వస్తూ ఉంటుంది పెట్టాది కదా ఇస్తున్నాం. సో మీరు గవర్నమెంట్ వైపు నుంచి కూడా దీనికి మంచి ఒక సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ఒరిగడ్డిని తగలబెట్టకుండా చక్కగా కంపోస్ట్ ఎరువుగా మార్చేసి మరలా మేము మూడు నాలుగు రోజుల్లోనే ఐదు రోజుల్లో కానీ మరి పైరు పెట్టుకునే ఈ పెసరను పెట్టుకునే విధానం చేస్తే భూమి సారవంతమై దాదాపు ఈ డెల్టాలో ఉన్నటువంటి ఏరియా మొత్తం ఇదే స్థితికి వచ్చేస్తుంది. చాలా తొందరగా అందరూ జీరో డ్రిల్లింగ్ అంటే జీరో వ్యవసాయం బడ్జెట్లో ఎలాంటి క్రిమిసంహారక మందులు కానీ పురుగు మందులు ఎరువులు వాడకుండా చక్కగా దిగుబడి తెచ్చుకోవడానికి చేసుకోవడానికి రైతాంగం చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు అన్ని రకాలైన టెక్నాలజీ వస్తుంది, మనం ఇది సాధ్యపడదు అనుకోవడానికి అవసరం లేదు. కొంచెం ఆ సైంటిస్టులు కానీ మరి మహానుభావులు వాళ్ళందరూ ఏదన్నా కొంచెం శ్రద్ధ తీసుకొని దీన్ని ఎలా చేస్తే ఈ డెల్టా ఏరియాలో ఈ ఒరిని ఈ ఒరి వ్యర్థాలను తగలబెట్టకుండా మనం తర్వాత రైతాంగం పైరు వేసుకునే విధానం వస్తుంది, దాని మీద కొంచెం పరిచూస్తుంది చేసి సాధ్యమైనంత తొందరగా యంత్ర పరికరాలు అయితే మేము కూడా సాధ్యమైనంత తొందరలో ఈ రసాయన రహిత వ్యవసాయానికి సిద్ధమవుతూ ఉంటాం. ఈ వ్యవసాయం అనగానే కొంచెం దిగుబడి కొంచెం మొట్టమొదటి మూడు నాలుగు సంవత్సరాలు బాగా దిగుబడి తగ్గిపోయింది. దీనికి గవర్నమెంటే కల్పించుకొని మంచి ధరని ఇవ్వటం, రైతులను ప్రోత్సహించడం, ఎలాంటి తుఫాన్లు పాడొచ్చినప్పుడు కొంచెం ఇన్పుట్ సబ్సిడీ కానీ కొంచెం పెంచి రైతానికి అసరాగా నిలబెడితే ఈ వ్యవసాయం చక్కగా చేసి తను బతుకుతూ ఎదుటి బతికే స్టేజీకి రైతు రాగలడనేటువంటి ప్రగాఢ నమ్మకంతో మేము ఉన్నాం. అది మళ్ళీ మంచి రాబోయే తరానికి కూడా మంచి నేలని మంచి ఆహారాన్ని మరి భావితరాలకి అందించడానికి మేము కాకపోయినా మా తర్వాత వ్యవసాయం చేసే వాళ్ళు కూడా అందించడానికి మంచి అవకాశం కల్పించవలసిందిగా గవర్నమెంట్ వైపు నుంచి శాస్త్రవేత్తలు, ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీ అనేది ఈ భూమి నుంచి చంద్రుడి మీద కాలు పెట్టే స్టేజ్కి వెళ్ళిపోయాం. ఎలాంటి స్థితినైనా నిమిషంలో ఇక్కడుండి అమెరికా కూడా నిమిషంలో మాట్లాడే స్థితిలో ఉన్నాం. అలాంటిది ఈ టెక్నాలజీ పెద్ద విశేషమేం కాదని నేను అనుకుంటాను. అయితే ఆ మహానుభావులు కొంచెం దాని మీద శ్రద్ధ తీసుకుంటే చాలా తొందరగా పని అయిపోయి ఈ భూములు కానీ వ్యవసాయం కానీ అంతా రూపురేఖలు మారిపోయి వ్యవసాయం లాభసాటిగా ఉంటే ఇవాళ రైతు వ్యవసాయం చేసేవాళ్ళు పిల్లలు కూడా ఈ ఐటీఐలు అని వీటన్నిటికి వెళ్లకుండా కొంతమంది తిరిగి మళ్ళీ వ్యవసాయ రంగంలోకి వచ్చి చక్కని వ్యవసాయం చేసుకుంటా భావితరాలకు మంచి ఆహార పదార్థాలు కానివ్వండి మంచి ఉత్పత్తులు కానీ అందించి దేశాన్ని బాగుపడటానికి దోహదపడతారు. అలాగని దీని మీద ఇలాంటి ఫోకస్ చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి రాంగొండ ఫర్టిలైజర్స్ మరియు కెమికల్స్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. సరే, నేను కొంచెం ముందుగా ఇది ముగించిన తర్వాత కూడా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. పూర్వం మనం వ్యవసాయం అంతా మామూలుగా ఎద్దులతో ఎద్దుల బళ్ళు అలాంటి వాటిలో చేసేవాళ్ళం. అదంతా సొంతంగా చేసుకునే వాళ్ళకి బాగానే ఉండేది. అలా ఆ ఎద్దులు లేవు, వ్యవసాయం చేసే స్థితి కూడా మన దగ్గర లేదు. అలాంటివన్నీ ట్రాక్టర్లు డ్రోన్లు ఇలాంటి టెక్నాలజీ అంతా దేశం మీదకి వచ్చేసింది. మరి పాత పద్ధతి ప్రకారం అయితే మనం సొంతంగా వ్యవసాయం చేసుకునేవాళ్ళం, మన కుటుంబ సభ్యులు మనం అందరం కలిసి పనిచేసుకోవడంలో ఆ వచ్చినటువంటి పంట మొత్తం మనకు నికరాదాయంగా కనపడేది. ఇవాళ ప్రతి అంతా మనం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి దాంట్లో పెట్టుబడికి ఎక్కువ ఖర్చు కింద పోతుంది. పూర్వం అంటే మనం ఎద్దులు వ్యవసాయం చేసుకునేవాళ్ళం, నారుమడి మనమే పోసుకునేవాళ్ళమే, ఈ పశువుల ఎరు పొలాల్లో చిమ్ముకొని ఆ కలుపులవి మనం రైతులే సొంతంగా తీసుకొని తర్వాత ఒరి కోతలు కానీ నూర్పిళ్ళు కానీ ఆ ఒరిగడ్డిని మళ్ళీ కట్టలు గట్టి ఇంటికి చేర్చుకోవడం కానీ ఎలాంటి పనులని చక్కగా మనమే నిర్వహించుకొని అందరం కోఆపరేషన్గా మనం నలుగురు మనుషులకి మనం వాళ్ళు మనకు రావటం, మనం వాళ్ళకి మళ్ళీ సహాయం చేయటం, అలాంటి స్థితిలో వ్యవసాయం బాగా కొనసాగింది. ఇప్పుడు మారిన పరిస్థితులు ఏంటంటే ఆ స్థితి లేదు. వ్యవసాయం అంతా ఆధునీకరణ అంటే వ్యవసాయ యాంత్రీకరణ అయిపోయింది. ప్రతిదీ ఇప్పుడు 4-5 ఎకరాలు రైతునంటే ఆయన ట్రాక్టర్ కొనాలి, లేకపోతే ఈ అధునాతనమైన పరికరాలు కొనాలి, చాలా వ్యయంతో ఖర్చుతో కూడుకుని పని. ఆ రైతు ఏం చేస్తాడంటే ఎన్ని బాడిక తెచ్చుకుంటాడు, ఆ బాడిక ఖర్చులలో అదనంగా అవుతాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం వరి విత్తనాలు పెట్టాలి, వరి విత్తనాలు దాదాపు పెట్టి మళ్ళీ దాని మీద ముందు వెత జరిగేతలకే 3,000 దాకా అయిపోయింది. ఆ రోజుల్లో ఆ ఖర్చు లేదు, ఇది ఒక అడిషనల్ అదనపు ఖర్చు. మళ్ళీ రెండోది కలుపు తీయాలి. మనం ఇలా మన వాళ్ళ మన పిల్లలందరూ చదువుకునేవాళ్ళు, సంతానం తక్కువ ఉండటం వల్ల అది కూడా కూలీలతోనే మనం చేయించాల్సింది. అది ఒక 1,000-1,500 రూపాయలు ఈ 4,500 ప్లస్ ఈ ఎరువులు. ఈ ఎరువులు అనేవి ఇదివరకే ఏదో కొద్ది కొద్దిగా వేసి మనం పండించుకునేవాళ్ళం, అలాంటిది ఇప్పుడు 4 బస్తాలు 5 బస్తాలు అంటే 6,000-7,000 రూపాయల దాకా మనం ఖర్చు పెట్టాల్సినటువంటి స్థితి వచ్చింది. ఇది కూడా మళ్ళీ ఆ ఎరువులు కూడా ఈ చేసే రైతు ఒక్కడే మరి 10-15 ఎకరాలు సాగు చేయలేదు, తను ఒక్కడే ఎరువులు బస్తాలు మూసుకెళ్ళటం చిమ్ముకోవటం చేయలేక దాన్ని కూడా వేరే వాళ్ళకి చిమ్మించుకున్నది ఇస్తే అతనికి 50 కిలోలు కట్టగా 200 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఒక 2,000 రూపాయలు. ఇలాగా ప్రతి విషయంలో పురుగు మందులు కూడా ఈ అలా ఈ మనం మేము వాడేటువంటి బీపీటీ రకానికి తప్పనిసరిగా ఈ దోమ అనేది అసలు కామన్గా వచ్చేసింది, అందుట్లో సమస్య లేదు. దానికోసం మంచి టెక్నాలజీతో వచ్చినటువంటి మందులే ఎకరానికి 2,000 రూపాయలు అవుతాయి, దానికి మళ్ళీ చల్లి నాళ్ళకు ఒక 200-300 రూపాయలు ఇవ్వటం, ఇలాంటి స్థితి అంతా. ఇది ఒక 3 సార్లు 2 సార్లు స్ప్రే చేస్తే ఇది ఒక 7,000 అనేది ఎట్లా వచ్చేదాకా టోటల్గా మనం పెట్టుబడి కింద 20,000-35,000 రూపాయల దాకా ఖర్చులు పెట్టాల్సినటువంటి స్థితి వచ్చింది. ఈ స్థితిలో మనకి ఆ వచ్చిన ఆదాయం నుంచి ఇది తీసేస్తే కౌలుదారుకి అయితే పెద్ద ఏం మిగలదు, దానికి సరిపోతాయి. తదుపరి వేసేటువంటి ఆ పెసర విధానంలో కొంత అతను మరి కొంచెం బాగా దిగుబడి వచ్చి రకరకాల ఇప్పుడు ఈ పెసరలో కూడా అనుకున్నంత తేలిగ్గా ఏం వ్యవసాయం ఉండదు. డైరెక్ట్ షోయింగ్ ఈ పెసర విత్తనాన్ని కూడా మనం ముందర ఈ వరిగడ్డి అంత ఎకరం వెల్లడుపు చల్లటానికి మనం ఒక రకమైన యంత్రంతో 700 రూపాయలు ఇచ్చి పలసగా గడ్డిని పరుచుకొని దాన్ని అంతా మళ్ళీ కాల్ చేసుకొని తర్వాత మళ్ళీ 1,000 రూపాయలు ఇచ్చి ఇత్తనం పెట్టుకోవటం, మళ్ళీ దాని మీద 600-700 రూపాయలు ఇచ్చి గుంటకు తోలుకోవటం, మరి అలా చేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ 25-30 రోజులప్పుడు మళ్ళీ కలుపు కొట్టకుండా కలుపు రకాల మందులను వాడుకోవటం, మళ్ళీ తర్వాత 30-35 రోజులప్పుడు మళ్ళీ 45-50 రోజులప్పుడు 3 సార్లుగా 3 రోజులు 6,000 రూపాయలు అటువంటి పురుగు మందులు ఇలాంటి స్ప్రే చేసుకుని ఈ పెసరకు కూడా ఇది పూర్వ రోజుల్లో అయితే ఆ పెసర మిను అయితే మనం ఏం చల్లకుండానే ఆ భూమిలో ఉన్నటువంటి తేమకి వాతావరణానికి ఎకరానికి 4 క్వింటాలు 5 క్వింటాలు అయినటువంటి రోజులు పోయి ఆ 4-5 క్వింటాలు మనకి దిగుబడి రావాలంటే ఇవాళ 15-20 వేలు పెట్టుబడి స్థితి వచ్చింది. ఇవన్నీ పోను ఈ రైతుకి ఇది కూడా ఒక వ్యాపార రంగంగా మారిపోయి మనం ఎంత పెట్టుబడి పెడతామో ఎంత వస్తుంది ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈ అవసరాలన్నీ పోవాలి అని అంటే ఈ మనం సాధ్యమైనంతవరకు శాస్త్రవేత్తల సూచనలు సలహాలు తీసుకొని దానికి ఏ రకమైనటువంటి ఎరువులు అవసరం, ఏ రకమైనటువంటి పురుగు మందులు చల్లాలి, ఎంత కాలంలో చల్లాలి, ఎలా చల్లాలి అనేటువంటి మంచి సలహాలు తీసుకొని మొట్టమొదటిగా మనం తొలకరలోని భూసార పరీక్షలు నిర్మించుకొని రసాయన ఎరువులు వాడకాలు కానీ వీటిని నియంత్రించుకొచ్చి కొంత ఖర్చును తగ్గించుకోగలిగితే ఒకటి, ఈ పురుగు మందులు రసాయనిక ఎరువులు వాడకం కానీ మనం తగ్గించగలిగితే మంచి ఆహార ఉత్పత్తులు మనం తయారు చేయగలుగుతాం. ఈ దీని వైపు కూడా మనం దృష్టి సాధించి అందరు సలహాలు తీసుకొని మరి ముందు రాబోయే తరాలకు కూడా ఈ ఇప్పుడు ఒక నినాదం ఏంటంటే మంచి మన భావి తరాలకి మనం మంచి భూమిని ఇవ్వాలి. ఈ పెరిగే పిల్లలకి పెద్దవాళ్ళకి ముసలివాళ్ళకి అందరూ కూడా మంచి ఆహారం కల్తీ లేని ఆహారం ఇవ్వగలిగితే మంచి దేశాన్ని మనం తయారు చేయగలుగుతాం, పౌరులందరూ చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు అంతా ప్రతిదీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిదీ ఏంటంటే రసాయనాలు పురుగు మందులు. ఒక పండుగ అన్నామంటే అది పండటానికి రసాయన మందులు వాడాలి, అది పండియటానికి ఉత్పత్తి చేయడానికి రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడాల్సిన స్థితి వచ్చింది. ఈ స్థితిలో నుంచి మనం బయటపడి మంచి వ్యవసాయాన్ని చేయాలంటే శాస్త్రవేత్తలు రైతాంగము మరి ప్రభుత్వ వైపు నుంచి కూడా మంచి ఎంకరేజ్మెంట్ అంటే ప్రోత్సాహాలు ఇస్తూ మంచి సలహాలు సూచనలతో ఒకసారి కాకపోయినా ఇది ఒక తరంలో జరిగేది కాకపోయినా ఒక 5-6 సంవత్సరాల మంచి మార్పులు జరిగి మంచి వ్యవసాయానికి నాంది పలికిన వాళ్ళు అవుతాం, మనం భావితరాల వాళ్ళకి మంచి భూమిని ఇవ్వగలుగుతాం, మంచి ఆహారాన్ని ఇవ్వగలుగుతాం. అది ఒక్కటి చేయగలిగితే మళ్ళీ వ్యవసాయం కూడా పూర్వరంగమైపోయడానికి, ఏంటంటే అందరూ ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఈ వ్యవసాయ రంగమనే ఇది సరిగా బాగాలేదు, ఎప్పుడు పండిద్దో తెలియదు, ఎప్పుడు పోయిద్దో తెలియదు, ఎప్పుడు రేట్లు ఉంటాయో తెలియదు, ఎప్పుడు ఏం జరిగింది అనేటువంటి అనిశ్చిత పరిస్థితిలోంచి మామూలు స్థితికి వచ్చి మరి ఈ ఉద్యోగాలు ఈ ఐటీ రంగంలో వాళ్ళందరూ కూడా కొంతమంది సరే దానికి సరిపడా వాళ్ళు ఉండాలని తక్కువ వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి వచ్చేసి చక్కటి వ్యవసాయానికి వాళ్ళకు ఉన్నటువంటి మేధాశక్తితో ఇంకా ఇప్పుడు మేమందరం అప్పుడు ఏదో 10 తరగతులు ఇంటర్మీడియట్ దాకా చదువుకున్న వాళ్ళు కాబట్టి మా టెక్నాలజీ కన్నా ఇప్పుడు వాళ్ళు ఇంజనీరింగ్లో చదివిన వాళ్ళు కాబట్టి మంచి టెక్నాలజీ పరంగా వాళ్ళు చెప్పింది అర్థం చేసుకుని మంచి రకమైనటువంటి వ్యవసాయం చేసి భావితరాలకు మంచి మరి భూమిని మంచి ఉత్పత్తులను అందించి ఈ దేశాన్ని కాపాడతారని మేము అనుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ను మేము అది చెప్పదలుచుకున్నాం. ఓకే,
నమస్కారం సార్. ఇప్పటి వరకు మీరు వరి గురించి, మొక్కజొన్న గురించి, పెసర గురించి వీటన్నిటి గురించి చెప్పారు. అయితే మీరు పంట వేసే ముందు మీరు భూ పరీక్ష లాంటివి చేపిస్తారా సార్?
అవునండి, తప్పనిసరిగా ఎండాకాలం రోజులు అంటే ఏప్రిల్ మే నెలలో మాకున్నటువంటి ఆర్బీకేల ద్వారా వచ్చినటువంటి మిత్రులతో కలిసి పొలాలు వెళ్ళటం, ఆ పొలాలకి ఒక ఎకరం విస్తీర్ణంలో 4 వైపులో 4 సాట ఒక అడుగులోతు గుంటలలో తీసి ఆ మట్టిని అంతా తీసుకొచ్చి ఒక పట్ట లాంటి దాని మీద పోసి బాగా చదనం చేసి దాన్ని బాగా పిండెళ్ళు వచ్చేసేసి దాన్ని 4 భాగాలుగా చేసి 4-3 సార్లు కలిపి ఆ భాగంలో నుంచి కొంత, ఈ భాగంలో నుంచి కొంత తీసి దాన్ని ల్యాబ్కు పంపించడం. ఈ ల్యాబ్కు పోయినాక వాళ్ళు పరీక్ష చేసి మనకి ఈ భూమిలో ఎంత నత్రజని ఉంది, ఎంత భాస్వరం ఉంది, మరి గంధకం ఎంత ఉంది, ఈ కాల్షియం ఇలాంటి అనేక రకాలైనటువంటి పోషక పదార్థాలు ఏ ఉన్నాయి, మరి ఈ ఎంతంత పరిమాణంలో వేస్తే ఈ దీనికి పైరులకి సరిపోతాయి అనే దాని మీద మనకు వాళ్ళు ఒక మాకు పేపర్ లాంటిది ఇవ్వటం. దాని ప్రకారం మేము సాధ్యమైనంత వరకు ఏ లోపం ఉంటే ఆ లోపానికి సరిపడినటువంటి ఆ మందులను వేసుకుంటూ ఎంత అవసరమో అంతే వేసుకుంటూ చక్కగా వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి స్థితిలో ఇవాళ మనకి ఈ గ్రామ గ్రామాన్ని పెట్టినటువంటి ఆ ఆర్బీకేలు అంటే ఈ వీళ్ళందరూ రావటం, ప్రతిదాన్ని వాళ్ళు మనకి ఎడ్యుకేట్ చేయటం, అలా కాదండి ఇలా అని చెప్పి వ్యవసాయం ఎలా చేయాలంటూ ఈ పొలం బడి కార్యక్రమాల్లో లాంటివి పెట్టి ఈ మిత్ర కీటకాలని అలాగే శత్రు కీటకాలని వాటికి ఉండేటువంటి డిఫరెన్స్ అంతా మాకు దగ్గరుండి చూపించి వాటిని ఎలా నిర్మూలించుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది మీద మంచి సలహాలు ఇస్తున్నారు. ఈ భూసార పరీక్ష కూడా మాకు కొంచెం బాగా దిగుబడి రావడానికి ఉపయోగపడేదిగా ఉంది.
సార్, మీరు వరి పంట గురించి చాలా బాగా చెప్పారు. అయితే వరి పంట ఒకప్పుడు మీ తాతల తండ్రుల దగ్గర ఎలా పండించేవాళ్ళు, ఇప్పుడు మీరు ఎలా పండిస్తున్నారు? అయితే ఎలా పండిస్తే అంటే ప్రకృతి పరంగా పండిస్తే ఎక్కువ ఆదాయం వస్తుందంటారా, లేకపోతే ఈ ఎరువుల వల్ల ఎక్కువ ఆదాయం వస్తుందంటారా?
సరే, ఇది పూర్వం మా తాతల తండ్రుల కాలంలో ఏంటంటే సమిష్టి వ్యవసాయం అనేవాళ్ళం. ఇది మన ఇంటి మన కుటుంబ సభ్యులు చాలినప్పుడు ఇతరటువంటి మన తెలిసిన వాళ్ళని ఒక 4 మనం వాళ్ళకి బదులు వెళ్ళటం, వాళ్ళు మన పనులు వచ్చి కోఆపరేట్ చేసి అంతా కలిసి మెలిసి వ్యవసాయం చేసుకునేవాళ్ళం. అలాంటి టైంలో ఏంటంటే మనకి కూలి ఖర్చులనే ఉండే కాదు, మన ఇంట్లో వాళ్ళేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కలిసి ఆయన పొలం మన పొలం చక్కగా వ్యవసాయం చేసుకుని దాన్ని పండిన ఉత్పత్తులు తెచ్చుకుని అమ్ముకునేవాళ్ళం. ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో ఏంటంటే అలాంటి స్థితి పోయింది. ఎందుకంటే ఈ కుటుంబ నియంత్రణ రావటం వల్ల సంతానం తగ్గిపోవటం, సాలినంత సాంద్రత పిల్లల్లో మనకి వ్యవసాయం చేసేవాళ్ళు లేకపోయే తలకి ఆ స్థితి లేదు. ప్రతిదీ కూడా ఇవాళ అంతా కూలీల మీద ఆధారపడేటువంటి స్థితి వచ్చింది. మనం తప్పనిసరిగా ఏ పని చేయాలన్నా ఇవాళ కూలీని పిలవాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు కన్నా కూడా పూర్వం వ్యవసాయం చాలా ఆనందంగా ఉండేది. ఎందుకంటే చక్కగా అందరం కలిసిమెలిసి పనిచేసుకునేవాళ్ళం, వాతావరణం అనుకూలంగా ఉండేది, మంచి ఆహార పదార్థాలు తయారు చేసుకునేవాళ్ళం, ఆ మాట మెడ సందడిగా వ్యవసాయం చేసుకుని ఆ వ్యవసాయం ఒక పండగలాగా ఉండేది. ఇప్పుడు అంతా యాంత్రీకరణ, ఏదో చేస్తున్నాము మనం పండిస్తున్నామనే కానీ అంత ఆనందకరమైనటువంటి ఆ విధానం కాదని నా ఉద్దేశం. అది
మొక్కజొన్న పంట గురించి కూడా చెప్పారు కదా సార్, మొక్కజొన్నని పండించిన తర్వాత మీరు ఎలా యూజ్ చేస్తారంటే మీరు బయట అమ్ముతారా, లేకపోతే మీరు వేరే అవసరాలకి వాడతారు సార్?
ఈ మొక్కజొన్న పంట అనేది కూడా మొట్టమొదట 2001లో మేము ఒక విప్లవాత్మకంగా తీసుకొచ్చామండి. ఎక్కడో ఒక ఆయన మన జీరో డ్రిల్లింగ్ వ్యవసాయం అంటే పొలాన్ని దున్నకుండా ఊరిక నాటి మొక్కజొన్న పండించే విధానానికి మేము ప్రేరణ అయ్యి మేము నలుగురు ఐదుగురు వెళ్ళి ఈ మొక్కజొన్న వేస్తే ఎలా బాగుంటుందని దాన్ని అక్కడికి వెళ్ళి చూసి ఆయన సూచనల సలహాలు తీసుకుని ఇక్కడికి వచ్చి అలాగే నాటుకుని చక్కగా ఒక 10 సంవత్సరాల పాటు బాగా వ్యవసాయం చేసాం మొక్కజొన్న మీద, మంచి ఆదాయం కనపడింది. ఆ స్థితిలో ఏంటంటే ఈ పెసరాని మినుకి తలమాడు రకరకాలైన తెగుళ్ళు వచ్చి పల్లాకు తెగులు అనేది వచ్చి పండించే స్థితి లేదు. అలాంటి స్థితిలో మాకు ప్రత్యామ్నాయంగా ఈ మొక్కజొన్న పంట రావడంలో మంచి ఆదాయాన్ని పొందింది 10 సంవత్సరాలు తర్వాత. మేము పండించిన పంటను మొక్కజొన్న మొత్తాన్ని కూడా తర్వాత బాగా పాత పద్ధతిలోనే కండెలంతా ఇరగదీసేయటం, కింద పెడతాం, తర్వాత మిషన్లో వేయటం, దాన్ని బాగా ఎండి నాటిని 4 రోజులు ఎండబెట్టుకుని తర్వాత మేము రైతు పరంగా మేమే మార్కెట్ చేసేవాళ్ళం అది ఆ వచ్చినటువంటి ఆ వ్యాపారస్తులం కొన్ని మంచి లాభాలు గమనించాం. ఆ 10 సంవత్సరాలు కూడా మాకు స్వర్ణవేగం వల్ల ఈ మొక్కజొన్న చాలా నిలబెట్టింది. ఆ మొక్కజొన్న పంటలో అయితే పరిస్థితి వేరుగా ఉండేదని మేము అనుకుంటే ఉండేవాళ్ళం. తర్వాత ఈ మొక్కజొన్న పంట ఇప్పుడు కూడా మీరు సాగు చేయొచ్చు అనే స్థితి అయితే ఇప్పుడు జలాశయాల్లో మనం తాగునీటికే కొరతగా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి స్థితిలో మనం మొక్కజొన్న అయితే దానికి 3 నుంచి 4 నీళ్లు ఇవ్వాలి. ఆ నీళ్లు లేని పరిస్థితులు ఆ మొక్కజొన్న ఏం పండదు. ఎంత పెట్టుబడి పెట్టి కూడా మనం వృధాగా పాడవుతామేమో దాన్ని వదిలేసి 1-2 సంవత్సరాలు మేము కూడా తర్జన భర్జన పడి ఏం పైరు లేయాలో అర్థం కాక దాన్ని వదిలేసాం. పొలాలు కూడా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో తర్వాత 2012-2013 నుంచి ఈ పచ్చ పెసర అనేది ఇది ఒక లాంగ్ ఫార్మ్ వాళ్ళు పీఎల్లో 460 అనే రకాన్ని ఒక దాన్ని మనం ట్రయల్గా వేయటం, అది బాగా ఏపుగా ఎరిగి కలుపును కూడా తట్టుకొని చక్కటి దిగుబడులు ఇచ్చి 4-5 క్వింటాలు 6 క్వింటాలు బాగా పండిన రైతుకి 7 క్వింటాల దగ్గర దిగుబడి తీసుకొచ్చి ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి చక్కటి దిగుబడులు ఇస్తుంది. ప్రస్తుతం మా పొలాల్లో కూడా మాత్రం దాదాపు ఈ నంబూరు గ్రామంలో 8,000 ఎకరాలు ఉంటే ఒక 6,000 నుంచి 6,000 ఎకరాల దాకా మేము పెసరనే సాగు చేస్తున్నాం. ఇప్పుడు అంతా ఒక కలుపు మందులు కొట్టే స్టేజీలు అంటే 30 రోజుల స్టేజీలో ఉంది. చాలా బాగా ఉన్నాయి మొక్కలు కూడా. ఇది కూడా ఒక వరి మాదిరిగా ఒక నమ్మకమైనటువంటి పైరుగా మాకు రైతాంగానికి 10 సంవత్సరాల నుంచి ఒక రకమైనటువంటి దిగుబడినిచ్చి మంచి ఆదాయాన్ని ఇచ్చేటువంటి స్థితికి వచ్చింది.
మీరు ఎరువులు వాడతారు కదా సార్, ఎరువులు మామూలుగా కెమికల్స్ సంబంధించినవి వాడుతున్నారా లేకపోతే ప్రకృతి పరంగా సంబంధించినవి వాడుతున్నారా? అయితే ప్రకృతి పరంగా వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి, అట్లాగే కెమికల్స్ వాడడం వల్ల వచ్చే నష్టాలు కూడా ఏంటి?
ఇప్పుడు ఈ ఎరువుల వాడకం అనేది వాతావరణ ఆధారితం మీద ఆధారపడి ఉంటుంది. వాతావరణం అనుకూలంగా ఉంటే మనం 5 బస్తాలు 4 బస్తాలు దిగు కట్టల పిండి కట్టలతోనే సాగు చేయొచ్చు. పరిస్థితులు అనుకూలించినప్పుడు అదే 7 కట్టలు 8 కట్టల దాకా వాడుకోవాల్సిన స్థితి ఉంటుంది అది ఎంత మనం భూసార పరీక్షలు చేసినా కానీ. అయితే రసాయనిక ఎరువులు అనేది ఎవరు చెప్పినా కానీ ఈ ప్రమాదకరమైనవి. ఎందుకంటే ఈ మనం విషక్షణారహితంగా వాడినా ఒక్కొక్క టైంలో మనం క్రమశిక్షణగా వాడినా కానీ ఆ మొక్క తీసుకునే స్టేజ్ లేకపోతే దాంట్లో ఉండేటువంటి కొన్ని అవశేషాలు మిగిలిపోయి తదుపరి పంటలకి వాతావరణానికి కాలుష్యం చేసేటువంటి తత్వం ఆ రసాయనిక ఎరువులు ఉంది. అదే మనం రైతుపరంగా పూర్వం మాదిరిగా ఎరువుల పేడ మరి రకరకాలైనటువంటి ఇతర కంపోస్ట్ ఎరువులు అవి వాడుకుంటే భూమి బాగా గుల్లపోయి ముందు తరాలకు కూడా చౌడు రాకుండా చక్కటి భూమి నిలబడటానికి ఈ మన పూర్వ పద్ధతిలో దోహదపడతాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మన ఉన్న పరిస్థితి ప్రకారం మన ఎగిరేటువంటి పశుగణం ఏం లేదు. ఇది వరకంటే ఆవులు గేదెలు రకరకాలైనటువంటి ఎద్దులు కోడదుళ్ళు అన్ని ప్రతి రైతుకు ఉండేవి. అవన్నీ దాదాపు ఏ ఎకరాన్ని సరిపడా ఎరువు వాటి వల్లే మనకి ఉత్పత్తి అయ్యేది. ఇవాళ వాటి విలువలు పెరిగిపోయి దాన్ని పోషించడం పెద్ద భారం అయింది. ఒకప్పుడు మా గ్రామం నుంచి మేము దాదాపు 2,000 ట్రక్కులు 3,000 ట్రక్కులు ఈ వరిగడ్డిని ఈ చుట్టుపక్కల ఉండేటువంటి మెట గ్రామాలకు సప్లై చేసేవాళ్ళు. ఇలా స్థితి పోయి మా గ్రామం వాళ్ళనే మేము ఇంత మాగాడి ఉన్నా కానీ ఇదంతా కాల్ చేసుకొని ఈ ఉండ కొద్దిపాటి పశుగణానికి కూడా మేమే ఆ పశువుల గడ్డిని కొనుక్కోవాల్సి ఎండుగడ్డిని కొట్టుకోవాల్సిన స్థితికి వచ్చాం. అంటే ఎలాంటి స్థితికి వచ్చామో చూడండి. దానికి ప్రధాన కారణం ఏంటంటే మన దగ్గర పశుగణం లేకపోవటం, దానివల్ల మనకి ఈ భూసారం ఎక్కువ ఎరువులు వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక పురుగు మందుల విషయానికి వస్తే ఇది కూడా అంతా మన ప్రకృతి మీదే ఆధారపడి ఉంటుంది. ఒక మందు ఈ రకంగా స్ప్రే చేస్తే అది 60-70% ఫలితం వచ్చింది. ఒక్కొక్కసారి మనం స్ప్రే చేస్తే అదే మందుని 20% కూడా మనకి ఫలితం రాదు. కారణం ఏంటంటే అవి కూడా వాతావరణాన్ని బట్టి ఎక్కువ కాలం పనిచేస్తాయి, వాతావరణం అనుకూలంగా అయితే అవి కూడా తక్కువ కాలం పనిచేసిన రకాలు. అవి కూడా ముమ్మాటికి ఏంటంటే ఈ పురుగు మందులు అనేవి కూడా కొన్ని అవశేషాలు ఆ మొక్కల్లో కానీ ఆ మనం తినే పదార్థాల్లో కానీ నిలబడిపోయి ముందు తరాల వాళ్ళకి అన్ని రోగాలు రావటం, మనకి రకరకాలైనటువంటి జబ్బులు రావడానికి ప్రధాన కారణం అవుతుంది. వీటినన్నిటినీ మనం అధిగమించాలంటే మనం అందరం శాస్త్రవేత్తలు, రైతాంగము, ప్రభుత్వము కూడా ఒక డిబేట్లో పెట్టుకుని ప్రతి ఊళ్ళో కూడా దీన్ని మనం ఎలా అధిగమించగలుగుతాము, ఏ కోణంలో చేస్తే మనం దీన్ని నివారించుకొని పూర్వ పద్ధతులు వచ్చి మంచి సరైనటువంటి భూమి, సరైనటువంటి ఆహార పదార్థాన్ని ఎలా ఉత్పత్తి చేసుకోవటం. ముందు ముందు ఏదైనా కానీ మనం తలుచుకున్నప్పుడు అన్ని కష్టంగానే కనపడతాయి. ప్రతి విషయంలో కూడా జరిగిన దానికి జరగబోయే సంధికాలంలో అన్ని అనుమానాలు మనకి, కానీ క్రమేణా ఒక 3-4 సంవత్సరాలు మనం దాన్ని కంటిన్యూషన్ అయితే సత్ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. దీనికి అందరు సహకారం అవసరం. ఇది ఒక ఏ ఒక్క రైతు లేకపోతే ఏ ఒక్క గవర్నమెంట్ ఏ ఒక్క శాస్త్రవేత్తలు చేయలేరు. ఇప్పుడు మనం ముందటికి వచ్చే శాస్త్రవేత్తలు కూడా ప్రతి విషయంలో కూడా ఇది ఇలా చేసుకుంటే బాగుంది, ఇలా చేసుకుంటే బాగుంటుందంటే మనకున్న పరిస్థితిని బట్టి కూడా మనం విన్నట్టే అనుకుంటున్నాం, కానీ కొన్ని పరిస్థితులు వాళ్ళు చెప్పిన మనం చేసే స్థితి రావటం. కారణం ఏంటంటే ప్రకృతి, ఈ వ్యవసాయమే మామూలుగా 100-150% ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక్కోసారి వాళ్ళు చెప్పిన దానికి భిన్నంగా ఉంటుంది, ఒక్కోసారి మనం ఆచరించిన దానికి కూడా భిన్నంగా ఉంటుంది, ఒక్కోసారి మనం ఆచరించిన దానికి కూడా మంచి ఫలితాలు వస్తాయి. అలాంటి స్థితి నుంచి రావాలంటే ఒక దీనికి ఒక గవర్నమెంట్ ఒక మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేసి బాగా రైతుల్ని ఎడ్యుకేట్ చేయాలి. రైతాంగం అంటే దాదాపు ఎక్కువ శాతం నిరక్షరాస్యత ఉంటారు కాబట్టి ఒకటికి 10 సార్లు చెప్పి మంచి ఫలితాలు ఇచ్చి వాళ్ళకి మంచి ప్రోత్సాహాలు ఇచ్చి ఇప్పుడు ఈ మన గవర్నమెంట్ ఏంటంటే దాదాపు మేము చిన్నపిల్ల అంటే 75-76 ఆ ప్రాంతంలో ఈ పండించేటువంటి ఆహార పదార్థాలు సరిపడతలేదు మన జనాభాకి. మీరు అధిక దిగుబడి చేయాలంటే రసాయనిక ఎరువులు వాడి చక్కటి ఫలితాలు తెచ్చి మరి జనానికి అందరికీ అన్నం పెట్టనటువంటి స్థితి వచ్చింది. ఇప్పుడు ఆ స్థితిలో నుంచి మనం ఇప్పుడు మళ్ళీ నినాదం ఏంటంటే ఈ రసాయనిక ఎరువులు తగ్గించేసి మంచి ఆహారాన్ని, పౌష్టిక ఆహారాన్ని రాబోయే తరాలకు అందించి మంచి చేయండి అనేటువంటి నినాదం తీసుకొస్తున్నారు. అది దాదాపు అలా రావాలంటే 20 సంవత్సరాలు పెట్టింది. ఇది కూడా ఇంకో సాధ్యమైన తొందరలో గవర్నమెంట్ మంచి కార్యక్రమాలు పెట్టి రైతాంగాన్ని చైతన్య పరిస్తే సరే కొంచెం మేము వెనకటి తరం రైతాంగం కాకపోయినా ఇప్పుడు బాగా చదువుకున్న రైతాంగం అంతా ముందుకు వస్తున్నారు. వాళ్ళంతా చక్కటి వ్యవసాయం వాళ్ళ సలహాల సూచనలు తీసుకుని మంచి పంటలు, మంచి భూమిని భావి తరాలకు అందిస్తారని మేము అనుకుంటున్నాం.
సార్, మీరు ఇందాక చెప్పినట్టు సంవత్సరానికి 2 పంటలు పండిస్తాను సార్. ఇప్పుడు వరేశారు, వరేసిన తర్వాత ఆ మిగిలిన పంటని ఎందుకు కాలుస్తారు సార్? ఇలా కాల్చకుండా ఏమన్నా వేరే ఆల్టర్నేటివ్ గా ఏమైనా చేయొచ్చా?
మీరు చెప్పినట్లు వరి మేము హార్వెస్టింగ్ చేయగానే వడ్లన్నీ తీసేసుకొని చేసుకుని ఈ పంటనంతా భూమి మీద సమభాగాలుగా చేసేసి తగలబెట్టేసి తర్వాత పెసర పెట్టుకుంటున్నాం. దీని ప్రధాన కారణం ఏంటంటే ఈ ఉరిగడ్డి ఆ భూమిని అంతా కప్పబడి ఉంటే మేము పెట్టేటువంటి కల్టివేటర్ అంటే విత్తన గోరుకి అడ్డం వచ్చి విత్తనం పెడతానికి అవకాశం ఉండదు. ఇంకా వేరే రకమైన ఆల్టర్నేటివ్ ఏది లేదు. ఎందుకంటే ప్రధానంగా ఈ మన కోస్తా బెట్లో అంతా మేము అంతా కౌలు రైతులు ఉన్నాం. ఈ కౌలు రైతులు అంటే దాదాపు ముందల పెట్టుబడి ఆ రైతుకి ఇచ్చేటువంటి ధాన్యానికి ఆ మొట్టమొదటి పంట ఎక్కువ శాతం సరిపోయింది. కొద్ది గొప్ప మాకు ఆదాయం రావాలంటే మేము సరైనటువంటి యాజమాన్య పద్ధతుల్లో ఈ పెసర పంటను పండించుకొని ఎకరానికి 10,000-15,000 మిగుల్చుకునే స్థితికి వచ్చాం. ఇప్పుడు అలా తగలబెట్టకుండా దీన్ని మేము ఏదో ఆ దాంట్లో విత్తనాలు ఎదజల్లటం, ఏదో కార్యక్రమాలు చేస్తే, ఏదో 2-3 బస్తాలు దిగుబడితే మాకు జీవన విధానం సరైనటువంటి విధానంలో సాగదు. సో మేము అధిక దిగుబడి కోసం దాన్ని తగలబెడుతున్నాం తప్ప మాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు. దీన్ని మేము కోరుకునేది ఇప్పుడు కూడా మేము అనుకుంటూ ఉంటాం దాదాపు మన డెల్టా అంతా ఒకటే బెల్ట్. ఈ తూర్పు డెల్టా కానీ పశ్చిమ డెల్టా కానీ దాదాపు 13-14 లక్షల ఎకరాలు ఉంది. ఈ డెల్టాలో ఎక్కువ భాగం కొంత కృష్ణా జిల్లాల భాగం కానీ కూడా ఈ భాగాల్లో వాళ్ళు అలా చేయట్లేదు. కానీ ఈ మన పడమట వైపు డెల్టాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి పద్ధతులు ఎక్కువ అవలంబిస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఈ పరిస్థితి మారాలంటే రైతాంగాన్ని మొత్తం కూడా శాస్త్రవేత్తలు మంచి టెక్నాలజీ పరంగా ఇలా తగలబెట్టకుండా ఆ భూమి ఆ భూమిలో ఆ ఒరిగడ్డంతా తగలబెట్టేసి మళ్ళీ ఆ పెసర గింజలు పెట్టుకుని మంచి దిగుబడి రావడానికి ఎలాంటి పరికరాలు కావాలి, ఎలా చేస్తే ఈ విధానం బాగుంటుంది అనేది మీద వాళ్ళు కొంచెం దృష్టి సారించి మాకు అలాంటి పరికరాలు సరే సన్నకారు చిన్నకారు 2-3 ఎకరాలు ఉన్నాళ్ళు కాకపోయినా 10-15-20 ఎకరాలు ఉన్న పెద్ద మోతుబడి రైతులకు ఆ యంత్రాలను సబ్సిడీ మీద అందజేయగలిగితే వాళ్ళ దగ్గర ఈ సన్నకారు చిన్నకారు రైతులంతా బాడొక్క తీసుకొని పెట్టుకుని భూసారాన్ని భూమిని కూడా కాపాడతారు. ఇలా తగలబెడతాం. ఈ తగలబెడతాం అనేది ప్రతి రైతు కూడా మేము ఎంతో బాధ తీసే పని, మాకేదో ఉత్సాహం ఆనందం ఉండదు కాకపోతే తప్పనిసరి పరిస్థితులు ఆ పరిస్థితి ఉంటేనే నేను నిలబడతాం. దానికోసం మేము తగలబెడుతున్నాం కానీ దాని ఏదో వేరే రకంగా తగలబెడతాం కాదు. దీనికి గవర్నమెంట్ వైపు నుంచి మంచి ఆలోచన చేసి ఎలాంటి పరికరాలు ఇస్తే వాళ్ళని మరి తగలబెట్టకుండా, ఈ వరి వ్యర్థాలను తగలబెట్టకుండా కంపోస్ట్ చేసి మరి పైరుని వేసుకోగలుగుతారు అనేటువంటి విధానం మీద కానీ మాకు సూచన చాలా అయితే యంత్ర పరికరాలు అయితే మేము తక్షణమే అసలు 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో పూర్తి మార్పుతో మళ్ళీ కొత్త తరం వ్యవసాయాన్ని మరి మొదలు పెడతానికి రైతాంగం అంతా చాలా సగ్గు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు ఈ డేటాల్లో ఉన్న రైతాంగం అంతా అన్ని రకాలైనటువంటి కొంచెం ఎడ్యుకేటెడ్గా ఉంటారు, కొంచెం వ్యవసాయం ఎలా చేయాలనేది ఎవరైనా శాస్త్రవేత్తలు చెప్పిన సలహాలు సూచనలు కూడా పూర్వమాదిరి వాళ్ళు కొంచెం తక్షణమే వాళ్ళ సూచనలన్నీ వీళ్ళు అందుకొని అలా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలా ఈ కార్యక్రమంలో ఆఖరిగా నేను చెప్పేటువంటి మంచి సలహా ఏంటంటే, ఈ మన రైతాంగంలో ఉండేటువంటి పిల్లలు కూడా ఎక్కడో వెళ్ళి మేమేదో ఉద్యోగాలు చేస్తున్నాం అది చేస్తున్నాం ఇది చేసేదాం అనే కన్నా కూడా సాధ్యమైనంత కొంతమంది మళ్ళీ తిరిగి మన స్వగ్రామాలకు వచ్చేసి మంచి టెక్నాలజీతో.
సార్ ఇప్పుడు మీకు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మీకు ఏమన్నా సహాయం అందుతుందా? అందుతుంది, అది కాకుండా ఇంకా మీకు ఏమన్నా రావాల్సింది ఏమైనా ఉందా? ఏం చేస్తే ఇంకా మన వ్యవసాయంలో మార్పులు వస్తాయి అనుకుంటున్నారు?
ఓకే, ఇప్పుడు ఇప్పుడు మాకు పిఎం కిసాన్ యోజన అని మరి ప్రధానమంత్రి గారి వద్ద నుంచి సంవత్సరానికి 6,000 ఆర్థిక సహాయం చేయటం, అలాగే మన స్టేట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కానీ 7,500 ఆర్థిక సహాయం అంటే సంవత్సరానికి 13,500 వెరసి మాకు విత్తన కాలం నుంచి అందించడం జరుగుతుంది. అవి కొంతవరకే ఆర్థికంగా మరి కొంత వెసులుబాటు కలిగిస్తాయి. అలాగే ఇప్పుడు మళ్ళీ ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకేలు కానీ మా ఈ వ్యవస్థను పెట్టి వాళ్ళందరినీ మనకి దగ్గరికి తీసుకురావటం, ఈ సమస్యల మీద పొలంబడి కార్యక్రమాలని అది ఇది అని పెట్టి చక్కటి సూచన సలహాలు వాళ్ళు ఇవ్వటం, మన సాధక బాధలు వాళ్ళ సాధక బాధలు మనం విని దానికి ఒక పరిష్కార మార్గంగా మన అందరం చేసుకోవటం అనేది జరుగుతుంది. మరి ఇంకా దీన్నే కొంచెం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల 0% వడ్డీ అంటే మనం తీసుకున్నటువంటి బ్యాంక్ రుణాల మీద 0% వడ్డీని ప్రొవైడ్ చేయటం, ఒక రైతు మినిమంగా 1,00,000 రూపాయలు తీసుకుంటే 7,000 దాకా ఏంతో బెనిఫిట్ అంటే దాంట్లో 3,000 సెంట్రల్ గవర్నమెంట్ 4,000 స్టేట్ గవర్నమెంట్ ఇలా కలిసి రైతుకు మంచి ప్రోత్సాహాలు ఇస్తున్నారు. అలాగే ఈ ఆర్బీకేలో మంచి నాణ్యమైన విత్తనాల పరీక్ష, మళ్ళీ మనం నిల్వ చేసుకునేటువంటి ధాన్యానికి కానీ అపరాలకు కానీ దేనికైనా కానీ తేమ పరీక్షలన్నీ ఉచితంగా చేయటం, వాళ్ళ సూచనల సలహాలు కూడా చాలా బాగున్నాయి. ఇంకా రాను రోజుల్లో కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రైతాంగానికి ఇంకా ఒక నిల్వ చేసుకోవడానికి గోడౌన్లని ఎక్కువగా పెట్టేసి ఏదో తొందరగా వచ్చినటువంటి ఉత్పత్తులు చౌక రేట్లకు అమ్ముకోకుండా కొంచెం నిల్వ చేసుకుని మంచి రేటుకు అమ్ముకునేటువంటి స్థితికి తీసుకురావాలని వాళ్ళిద్దరిని మేము గవర్నమెంట్ మేము చూడుతున్నాం. అలాగే మన పిల్లలు కూడా కనీసం ఇద్దరుంటే ఒక పిల్లవాడినైనా కానీ మళ్ళీ వ్యవసాయ రంగంలో తీసుకొచ్చి చక్క టెక్నాలజీతో గవర్నమెంట్ సహకారాలు ఈ వ్యవసాయ రంగం వాళ్ళ సహకారాలతో మంచి వ్యవసాయం చేస్తూ భావితరాలకు కూడా మంచి భూమిని మంచి పంట ఉత్పత్తుల్ని ఇచ్చి మనం దేశమే ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని అలాంటి ప్రయత్నం చేయాలని, కేవలం ఉద్యోగాలు అనే కాకుండా వ్యవసాయ రంగం కూడా మంచిదేను దీన్ని కూడా చేస్తే మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేటువంటి భావన గవర్నమెంట్లు కలిగించి వాళ్ళు కూడా కొంతమంది అరకొరగా సాలినంత ఉద్యోగాలు చేయలేని పరిస్థితి అక్కడిక్కడికి వస్తే వ్యవసాయం గిట్టుబాటు కాక అక్కడ ఆ ఉద్యోగం చాలక అవస్థలు పడేవాళ్ళని మళ్ళీ తిరిగి గ్రామాలకు వచ్చి చక్కటి వ్యవసాయం చేసుకుని చక్కటి జీవనాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలని నేను మన సరకూరు లాస్ట్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి మా యూత్ చెప్పలేదు కదా సరే అది మీకు తెలియదు సరే ఆఖరిగా మరి మమ్మల్ని నమ్మూరు గ్రామం నుంచి మన యూనివర్సిటీలో ఉండేటువంటి ఏఎన్యూ రెడీ వాళ్ళందరూ మమ్మల్ని సాధారణంగా పిలిచి చక్కగా మరి వాళ్ళ సాధక బాధలు మా బాధలు విని ఈ వేళ ద్వారా మీ అందరికీ మిమ్మల్ని ఏకం చేసినటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఈ యూనివర్సిటీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాగే ఇలాంటి కార్యక్రమాలు ముందుగా మరెన్నో చేసి ఇంకా అనుసంధానంగా అటు రైతాంగానికి ఇటు గవర్నమెంట్కి కూడా వీళ్ళు ఒక వారధులుగా వ్యవహరించి చక్కటి సలహాల సూచనలతో వ్యవసాయాన్ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్లి ఈ దేశాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిగా నిలబడడానికి ప్రయత్నం చేద్దామని నేను మనసారా కోరుకుంటూ అలా జరగాలని భగవంతుని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.